మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందులోని సత్యములను గ్రహించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా ఒక చిన్న మాట. గత వారం నేను ఒక ఆదివాసి అమ్మాయి పేరు మేరీ, అమ్మాయి కొరకు ప్రార్థించండి అని చెప్పి అన్నాను. తనకు రెండు చెస్ట్లో రెండు గడ్డలున్నాయి, భయంకరమైన పెయిన్ ఉంది, తన టెస్ట్లకు వెళ్తుంది. ఆదివాసి చాలా కఠికమైనటువంటి పేదరికలు ఉన్నవారు, కనీసం హాస్పిటల్కి వెళ్లి చూయించుకోవడానికి కూడా వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇది లేదు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి పది మందే తలా 10 రూపాయలు కూడగట్టుకుని అమ్మాయికి ఇచ్చి హాస్పిటల్ వచ్చిన టెస్టులు చేయించారు. దేవుని ఉచితమైన కృపను బట్టి ఆ రెండు గడ్డలు కూడా నార్మల్ గడ్డలే అని రిపోర్ట్ వచ్చింది, అంటే క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు కాదని. నిజంగా దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను. కానీ అవి కూడా ఆపరేట్ చేయాల్సినవే, అయితే ఆపరేషన్ చేసి వాటిని తీయాల్సి వస్తుంది. సో షీ నీడ్స్ టు గో త్రూ సర్జరీ. కాబట్టి ఇంకా మిగిలిన విషయాల్లో కూడా దేవుడు అబిడకు పరిపూర్ణమైనటువంటి స్వస్థతనిచ్చి అబిడను ప్రభు కొరకు, ప్రభు తనకు సాక్షిగా నిలవబెట్టుకున్నట్లుగా అమ్మాయి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికను ధ్యానం చేస్తున్నాం. 2వ పత్రికలో ప్రస్తుతానికి 6వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. గత వారం అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం 7వ వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. అయినప్పటికీ నేను మరొకసారి 6వ వచనాన్ని చదవాలని ఇష్టపడుతున్నాను, లేదా 4 నుంచి చదువుతాను. జాగ్రత్త గమనించండి. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగిల ఓర్పు గలవారమై. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలుని ఇప్పుడు ఒక క్రైస్తవుడు అని అనుకుందాం. ఓకే, ఒక క్రైస్తవుడు యేసు ప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? వేరే మతంలో నుంచి వచ్చాడు, అంటే యూదా మతంలో నుంచి ప్రభుని తన రక్షకుడుగా అంగీకరించి క్రైస్తవ మార్గంలోనికి వచ్చాడు. ఇప్పుడు క్రైస్తవ మార్గంలోకి వచ్చిన తర్వాత యూదా మతంలో తాను ఉన్నప్పటి కంటే తన స్థితి ఇప్పుడు ఇంకా మెరుగుపరచబడాలి కదా. కానీ ఇదేంటిది, తన స్థితి ఇంకా అత్యంత అధ్వాన స్థాయికి వెళ్ళిపోయింది. వాస్తవానికి ఒకప్పుడు వేరే మతంలో ఉన్నప్పుడు ఇప్పుడు వేరొక మతంలోకి వచ్చాడు, అఫ్కోర్స్ మార్గంలోకి వచ్చాడు, ఇప్పుడు క్రైస్తవుడయ్యాడు, ఇప్పుడు అతని స్థితి ఇంకా మెరుగుపరచబడాలి కదా. కానీ అంతకంతకు క్షీణిస్తుందేంటి? ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, వేరే మతంలో నుంచి కొత్తగా యేసు ప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనస్సు పొంది సంఘంకి రావడం ప్రారంభించిన తర్వాత వారికి ఇంకా ఇంకా కష్టాలు అధికమవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇది చాలా మంది ఫేస్ చేసినటువంటి సిచ్యువేషనే. ఎలా ఉంటుందంటే, ఇంక సొంత బంధువుల దగ్గర నుంచి, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా భయంకరమైన సూటుపోటు మాటలు ఉంటాయి. ఆ దేవుని దగ్గరికి వెళ్ళావు, ఏమిచ్చాడే నీకు, ఏం చేశాడు మీకు, ఇంకా ఉన్నది కూడా తీసేసుకున్నాడు, అవసరమా అలాంటి దేవుడు? ఇలాంటి మాటల్ని ఫేస్ చేసినటువంటి వాళ్ళు ఎందరో ఉండుంటారు. సో అలాంటి వాడిని కొంచెం ఎంకరేజ్ చేయడం కొరకు ఈ మాట నేను మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పౌలు ప్రభువుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత ఎటు పోయినా శ్రమలే, ఎటు పోయినా ఇబ్బందులే అనట, ఎటు పోయినా దెబ్బలేనట, ఎటు పోయినా చెరసాలలే, ఎటు పోయినా అల్లరులే, ఎటు పోయినా ప్రయాసాలే, ఎటు పోయినా జాగారాలే, కనీసం నిద్ర లేని రాత్రులు ఎన్నో, ఉపవాసములు, కనీసం తినడానికి తిండి లేని పరిస్థితులు ఎన్నో. అయితే అలాంటి పరిస్థితుల్లో పౌలు ఎలా ప్రవర్తించాడో మనం చూడాలి. ఎందుకు? వాళ్ళందరూ కూడా విశ్వాసము ద్వారా ప్రభువుని వెంబడించి వెనక వస్తున్నటువంటి మనకు వారు ఒక మాదిరిని కనపరిచి వెళ్లారు. మనం ఈరోజు అలాంటి శ్రమల గుండా, దుఃఖాల గుండా, కష్టాల గుండా ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు మనము పరిశుద్ధ గ్రంథములో లేక విశ్వాస వీరుల జాబితాలో ఎవరి పేర్లైతే లిఖించబడ్డాయో ఒకసారి వాళ్ళ వైపు తొంగి చూస్తే శ్రమల గుండా కూడా వారు ఏ రీతిగా ప్రభువుని వెంబడించారో, ముందుకు వెళ్లారో దాన్ని చూసి మనం ఎంకరేజ్ చేయబడ్డానికి, ప్రోత్సహించబడటానికి పౌలు ఎలా బిహేవ్ చేశాడు, ఎలా ప్రవర్తించాడు ఆరో వచనం చూస్తే, ఫస్ట్ మిగుల ఓర్పు గలవారమై, చాలా ఓర్పుతో ఉన్నాడట, ఓర్పుతో ఉన్నాడట. కానీ అట్ ద సేమ్ టైం పవిత్రతను పోగొట్టుకోకుండా పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అటు తర్వాత జ్ఞానముతో ఎప్పుడు ఏ పరిస్థితులు, ఏ స్థితులు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, తన్ను దూషిస్తున్నటువంటి వారికి ఎలా జవాబు చెప్పాలి, జ్ఞానముతో. తర్వాత దీర్ఘశాంతముతో. వాస్తవానికి ఇప్పుడు పౌలు దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాలంటే ఎవరి దగ్గర ప్రదర్శించాలి? తన్ను చూసి ఎవరైతే అపహాస్యం చేస్తున్నారో, హేళన చేస్తున్నారో, తన్ని దూషిస్తున్నారో, తన్ను కించపరుస్తున్నారో, తన్ని బెత్తములతో కొడుతున్నారో, వారి ఎడలే కదా దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాల్సింది. అంటే వాళ్ళందరూ తన జీవితంలో ఉన్నారు, అందుకోసం పైన ఇన్ని చెప్పబడింది. వాళ్ళందరూ తన్ని ఎంత ఇది చేస్తున్నప్పటికీ కూడా అతడు మిగిలిన ఓర్పు గలవాడై దీర్ఘశాంతముతోనూ దయతో. ఎవరి ఎడల దయ అంటే తన్ను హింసిస్తున్నటువంటి వారి పట్ల దయ కలిగి ఉన్నాడు, తన్ని బెత్తములతో కొడుతున్నటువంటి వారి పట్ల కూడా దయని కలిగి ఉన్నాడు. ప్రభువా, నీ బిడ్డని నన్ను కొడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావా? ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఇప్పుడే వీణ్ణి దహించివేయి ప్రభువా అని అనడం లేదు. మనలో కూడా చాలా మంది అలా ప్రార్థన చేయరు, కానీ బై మిస్టేక్ వాళ్ళు పడ్డారనుకోండి, అప్పుడు వెంటనే మనం ఏమనుకుంటామంటే అది వాడికి అట్లే కావాలి, అలాగే కావాలి, లేకపోతే దేవుని బిడ్డనైనా నన్ను ఇన్ని మాటలు అంటాడా, నా దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఇది పరిపక్వత చెందిన క్రైస్తవుని జీవిత విధానం కాదండి. నీ ఎడల అపరాధములు చేసినటువంటి వాని ఎడల కూడా దయను ప్రదర్శించడమే పరిపక్వత చెందిన క్రైస్తవుని యొక్క మాదిరి. యేసు ప్రభు మనకు సిలువలో చూపించింది కూడా అదే, దయతోనూ పరిశుద్ధాత్మ వలనూ నిష్కపటమైన ప్రేమ. ఎవరి ఎడల నిష్కపటమైన ప్రేమను కనపరుస్తున్నాడు పౌలు? నూతన నిబంధనలో రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు, ఒకటి లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. ఇప్పుడు పౌలు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, మరి దానికి రుజువేంటి అంటే తన పొరుగు వాణ్ణి కూడా ప్రేమించాలి. తన పొరుగు వాణ్ణి ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించలేడు. తన పొరుగు వాడేమో తన మీద నిందలేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, బెత్తములతో కొడతా ఉన్నాడు, బట్టలిప్పి తీసుకొడుతున్నాడు, చెరసాల్లోకి తీసుకెళ్లి పడేస్తా ఉన్నాడు. అయినప్పటికీ వాడిని కూడా ప్రేమిస్తున్నాడంట. అది కూడా ఎలా? నిష్కపటమైన, అంటే మనస్సులో ఇంకొకటి ఏదో పెట్టుకోకుండా. చాలా సందర్భాల్లో మనం పైకి సర్లే బ్రదర్ సర్లే అయిపోయింది అయిపోయింది వదిలేసే అని అంటాం, గాని లోపల మాత్రం ఇంకా అది అలాగే ఉంటుంది. ఒక ఆయన అంటాడు, వీఆర్ వెరీ గుడ్ ఇన్ ఫర్గివ్ బట్ వీఆర్ వెరీ బ్యాడ్ ఇన్ ఫర్గెట్. మనం క్షమించడంలో చాలా మంచివారమే కానీ మరిచిపోవడంలో మాత్రం మనం అంత మంచివారం కాదు. క్షమించడానికైతే క్షమిస్తాం కానీ మర్చిపోం, అది అలా గుర్తుంచిపోతుంది, మనం గుర్తుంచుకుంటాం. సమయం, కొంతమంది సమయం కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు, నాకు కూడా సమయం రాకుండా పోద్దు అప్పుడు చెప్తాను ఈ పని. పైకి మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటే అది వేషధారణే కానీ నిష్కపటమైనటువంటి హృదయంతో చేసిన పని కాదు. ఒక వ్యక్తి పట్ల నీకు కోపం ఉండి, ద్వేషం ఉండి, అసూయ ఉండి, ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే సంఘంలో ఉంటూ, పైకి మాత్రం బాగున్నట్టే మాట్లాడుతూ నటిస్తూ, లోన మాత్రం నువ్వు ద్వేషాన్ని, పగను, అసహనాన్ని కలిగి ఉంటే అది నటనే, అది నిష్కపటమైనటువంటి ప్రేమ కాదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడు. కొన్నిసార్లు ఒక మన ఇంట్లో వ్యక్తి ఒకవేళ మనల్ని విసిగిస్తున్నాడు అనుకో, మన పిచ్చ కోపం వస్తున్నా, అయినప్పటికీ ఇదిగో కొంతకాలం మౌనంగా ఉండు, నీకు టైం వస్తుంది అప్పుడు చూద్దాం, ఎప్పటిదాకా నువ్వు నీకెందుకు నువ్వు గమ్ముగుండు అంటే, ఇప్పుడు నువ్వు గమ్ముగున్నావా? ఎదురు తిరగట్లేదా? ఏమనడం లేదా? అనడం లేదు, ఎదురు తిరగడం లేదు, మౌనంగానే ఉన్నావు. ఇప్పుడు బయట చూసినటువంటి వాళ్ళు అబ్బా ఈ అమ్మాయి ఇతడు చాలా మారిపోయాడు అనుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభు పైకి చూడ్డే, యేసు ప్రభు అంతరంగంలోనికి తొంగి చూసే దేవుడే. సో అంతరంగంలో చూసినప్పుడు నీవు నీ ఎదుటివాని ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ అది దొంగ ప్రేమని, అది నటన అని ఆయనకు తెలిసిపోతుందే. అది నిష్కపటమైన ప్రేమ కాదు అని ఆయనకు అర్థమైపోతుందే. జాగ్రత్తగా గమనించండి. అందుకోసమే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం చాలా సులభం, కానీ యేసు ప్రభుని శిష్యుడిగా వెంబడించడం చాలా కష్టం. దానికి నువ్వు సిద్ధమేనా? సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ డిసైపుల్షిప్ ఈజ్ కాస్ట్లీ. వెల చెల్లించాలి. వెల చెల్లించడం అంటే ఎంతో కొంత పడేయడం కాదు, నీ అహాన్ని వెలగా చెల్లించాలి, నీ రోషాన్ని, నీ పౌరుషాన్ని వెలగా చెల్లించాలి. అందుకు నువ్వు సిద్ధమేనా? నీ ఎడల అపరాధములు చేసిన వారి పట్ల కూడా నువ్వు నిష్కపటమైన ప్రేమను ప్రదర్శించగలగాలి. అందుకు నువ్వు సిద్ధమేనా? నీకు నష్టాన్ని కలిగించినటువంటి వారి పట్ల కూడా నువ్వు నిష్కపటమైన ప్రేమను ప్రదర్శించాలి. అందుకు నువ్వు సిద్ధమేనా? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. 7వ వచనంలో సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడమలు నీతి ఆయుధములు కలిగి. సో తను ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా సత్యవాక్యాన్ని చెప్పడం మాత్రం ఆపలేదట. ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రభా నేను పని చేస్తున్నప్పుడు మనకి ఇన్ని శ్రమలు వస్తుంటే, ఇన్ని కష్టాలు వస్తుంటే, వై షుడ్ ఐ వర్క్ ఫర్ యూ? అరే మనం పని చేస్తున్నటువంటి చోట ఒక నెల జీతం మనకు ఇవ్వకపోతే, లేకపోతే 2-3 నెలలు సక్రంగా ఇవ్వలేకపోతే, అది కూడా వాళ్ళు ఆర్థిక కష్టాల్లో ఉండి ఇవ్వలేకపోతే, వెంటనే మనం కంపెనీ చేంజ్ చేసేయాలనుకుంటాం, ఆ ఉద్యోగాన్ని మార్చేయాలనుకుంటాం, వేరే దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటాం మనం. కానీ పౌలు పని చేస్తున్నటువంటి చోట పౌలుకి అన్ని ఎదురు దెబ్బలే. చెరసాల్లో పడుతుంటే దేవుడు ఏం అద్భుతం చేసి ఏం ఆపలేదు. ఆకలి దెప్పులు కలిగి ఉంటే దేవుడు ఏం అద్భుతం చేసి ఆ రోజు ఏలియాక పంపించినట్లుగా కాకులతో దేవుడు పౌలుకి ఆహారాన్ని పంపించలేదు. అన్ని సందర్భాల్లో అందరికీ ఒకే రకమైనటువంటి పరీక్ష ఉంటుందని అనుకోవద్దు. ఏలియాకు దేవుడు అద్భుతం చేసి ఆ కాకులతో ఆహారాన్ని పంపించాడు, అదే పౌలు అంతకంటే గొప్ప పరిచర్య చేశాడు. పౌలు ఆకలితో అలమటిస్తూ ఉంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. యాకోబు చెరసల్లో బంధించబడి ఉంటే దేవుడేం అద్భుతం చేసి అతన్ని ఏం కాపాడలేదు. ఆ మరుసటి రోజు పేతురు చెరసల్లో బంధించబడితే ఇమీడియట్ గా అద్భుతం చేసి దూతల్ని పంపించి మరీ పేతురుని విడిపించాడు. మరి ముందు రోజు ఎందుకు చేయలేదు? యాకోబు విషయం ఎందుకు చేయలేదు? అంటే దేవుడు పక్షపాత? పేతురు అంటే ప్రేమ ఉంది కానీ యాకోబు మీద ప్రేమ లేదా? చాలా సందర్భాల్లో మనం ఇలా కంపారిజన్ చేసుకుంటాం, ప్రభు వాళ్ళకు స్వస్థపరిచావుగా, వాళ్ళకి ఇచ్చావుగా, మరి మాకెందుకు ఇవ్వడం లేదు, మాకెందుకు సహాయం చేయడం లేదు? చాలా సందర్భాల్లో లాంటి ప్రశ్నలు మనకు ఉంటాయి. అందుకే పౌలు చెప్తా ఉన్నాడు, పౌలు తన జీవితంలో చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడు, క్రీస్తు నందు ప్రేమించండి దేవుని బిడ్డలారా. నేను కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని నేను ఫేస్ చేశాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. ఇప్పుడు కాదు, నేను నెల్లూరులో ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో నాకు ఇంట్లో బియ్యం లేవు, సేవలో ఉన్నాను, ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న సంఘంలో కాపరిగా పరిచయం చేస్తా ఉన్నాను, బియ్యం లేవు. మావిడి చెప్పింది, అయ్యా రేపటికి బియ్యం లేవు అని. మనం ఎన్నో సాక్ష్యాలు విన్నాం కదా, ఎన్నో ప్రసంగాలు చేశాం కదా. సో కాబట్టి నా భార్యతో అన్నాను, ప్రార్థన చేయి దేవుడు పంపిస్తాడు అని అన్నాను, ప్రార్థన చేయి దేవుడు పంపిస్తాడు అని అన్నాను. మళ్ళా రాత్రి గుర్తు చేసింది, ప్రార్థన చేయి దేవుడు పంపిస్తాడు అని అన్నా. అంటే మన రేపు ఉదయం కళ్ళు వచ్చేస్తాయి. ఎలా ఎలా చెప్పాను? బై ఫెయిత్, విశ్వాసంతో చెప్పాను. మరుసటి ఉదయాన్నే చెప్పింది, ఏమయ్యా ఈ రోజుకి బియ్యం లేవు అని. ప్రార్థన చేయి దేవుడు మధ్యాహ్నానికి పంపించేస్తాడు. ఎందుకని? జార్జ్ ముల్లర్ అంకుల్ జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని విన్నాం కదా, ఆయన అనాథుల కోసం ఆహారం పెట్టాలనుకున్నప్పుడు లేకపోతే ఆయన విశ్వాసంతో గదిలోకి వెళ్లి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పటికప్పుడు ఆహారాన్ని దేవుడు వేరే ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోయి తీసుకుని వచ్చి ఇక్కడ అందించడం, ఇలాంటి సాక్ష్యాలు చాలా విన్నాం. అందుకని నువ్వు ప్రార్థన చేయి, అంటే నేను కూడా చేస్తానమ్మా, మధ్యాహ్నం కల్లా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. మధ్యాహ్నం అయిపోయింది, ఏం మధ్యాహ్నం ఇప్పుడు సంగతి అంటే వసద్దుండు, ప్రార్థన చేయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే మాట నేను ఆ మధ్యాహ్నం కాదు 5-6 రోజులు చెప్పుకున్నా, 5-6 రోజులు చెప్పుకున్నా. ఇంకా మావిడికి మామూలుగా కోపం రాల నా మీద. ఇంకా అప్పటికి ఏదో అది ఇది ఉన్నది, ఉప్మాను లేకపోతే చపాతి పిండి ఏదో ఇది కవర్ చేస్తా ఉన్నాం, కానీ ఇంట్లో రైస్ లేవు, ఏదో ఒకటి మొత్తానికి మేనేజ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. నేనేమో ఫెయిత్ దేవుడు ఏదో ఒక మెరాకల్ చేస్తాడు పంపిస్తాడని చెప్పి ఎదురు చూస్తా ఉన్నా. 5 రోజులు అయిపోయింది, ఇంకా మావిడికి నా మీద కోపం వచ్చేసింది, నేను కూడా సహనాన్ని కోల్పోయాను. ఇదేంటిది? దేవుడు తన సేవకుల్ని అద్భుత రీతిగా పోషిస్తాడని విన్నానే, మరి ఇదేంటి నా పరిస్థితి? నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా ప్రభువా ఇంట్లో ఏం లేవు ప్రభువా, ప్లీజ్ ప్రభువా సహాయం చేయి. ప్రతి క్షణం మిరాకిల్ కోసం ఎదురు చూస్తా ఉన్నా, బట్ నో మిరాకిల్. 5 రోజుల తర్వాత సహనాన్ని కోల్పోయా, దేవుని మీద కోపం వచ్చింది, దేవుని మీద కోపం వచ్చింది. నా ప్రాణ స్నేహితుని దగ్గరికి వెళ్ళా. అప్పటిదాకా ఎవరితో చెప్పకూడదని తీర్మానం చేసుకున్నా, ఇంకా నా వల్ల కాలేదు. నా ప్రాణ స్నేహితుని దగ్గరికి వెళ్ళాను, అడు కూర్చున్నా, ఇంకా నా వల్ల కాక కళ్ళలో నీళ్లు పెట్టేసుకున్నా, ఏడ్చేశాను నేను. ఏమైందంటే ఇది పరిస్థితి, మా నాకెందుకు చెప్పలేదు, నాకు చెప్పాలి కదా నువ్వు అని చెప్పి నన్ను చాలా తిట్టి నాకు అప్పటికప్పుడు ఒక బియ్యం బస్తా కొనిచ్చాడు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఆ బియ్య బస్తా కొనుక్కొని నేను ఇంట్లోకి ఇంటికి వెళ్తున్న సమయంలో నాకు సంతోషం కంటే దుఃఖమే ఎక్కువ ఉన్నింది. బియ్య బస్తా వచ్చిందన్న సంతోషం కాదు, అరే నేను నా అవసరతను అతనికి చెప్పి నా దేవుణ్ణి తక్కువ చేశానే, దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకు ఇవ్వలేదు అని చెప్పి నా దేవుణ్ణి తక్కువ చేసి అతనిస్తే తీసుకొని వచ్చుకున్నానే, ఈ బాధ ఎక్కువైపోయింది నాలో. కానీ అట్లా తర్వాత నా జీవితంలో అనేకమైనటువంటి శ్రమల గుండా నేను ప్రయాణం చేసినప్పుడు దేవుడు నాకు ఎప్పుడు అడిగిన నాకు ఇమీడియట్ గా నాకు ఎప్పుడు కూడా మెరాకిల్ చేసి నాకేం సహాయం చేయలేదు. అంటే దేవుడు సహాయం చేయలేదని నేను అనడం లేదు, క్షమించండి, ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. కానీ దేవుడు అలాంటి మెరాకిల్స్ చేయకుండానే నన్ను ముందుకు వెళ్ళడానికి అనుమతించాడు, ఆ తర్వాత నాకు అర్థమైంది దేవుడు ఎందుకు అలా అలో చేశాడంటే, హీఈస్ టీచింగ్ మీ సంథింగ్. అన్ని సందర్భాల్లో మెరాకిల్స్ ఉండవు, అన్ని సందర్భాల్లో అద్భుతాలు ఉండవు. నువ్వు అడిగిన ప్రతిసారి నేను అద్భుతం చేశాను అనుకో, ఇక నువ్వు కనిపించిన ప్రతి వాడికి కూడా అద్భుతం గురించే చెప్తావు, అద్భుతం కొరకే నువ్వు కనిపెట్టమని చెప్తావు నువ్వు. సో కాబట్టి ఐ డోంట్ వాంట్ యు టు డూ దాట్. నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణలోనికి, ట్రైనింగ్ లోనికి నేను తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాను. ఆ ట్రైనింగ్ ఏంటంటే కష్టాల గుండా శ్రమల్లో కూడా నమ్మకముగా ప్రభువుని వెంబడించడం. ఆ తర్వాత నాకు అర్థమైన విషయం, అప్పటి నుంచి ఓకే ఐఎమ్ హ్యాపీ, దేవుడు నన్ను ఈ రీతిగా తీసుకుని వెళ్ళ, ఎందుకని రేపు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి వాళ్ళకి ముందు అలాంటి పరిస్థితులు గుండా నేను వెళ్తేనే కదా వాళ్ళకి నేను చెప్పగలను, లేకపోతే నేను చెప్పలేను కదా, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మిరాకిల్స్ చేయడం అని నేను చెప్పడం లేదు, దేవుడు అద్భుతాలు చేసి ఏదైనా సహాయం చేయడు అని నేను చెప్పడం లేదు. కొందరి జీవితాల్లో దేవుడు అలా అనుమతిస్తాడు, కొందరి జీవితాల్లో పేతురుకు చేసినట్లుగా అద్భుతాలు చేస్తాడు, కొందరి జీవితాల్లో యాకోబుకి చేసినట్లుగానే చేస్తాడు. అది వదిలిపెట్టినట్లు మనకు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. ఇంకా చెప్పాలంటే పేతురు ఇంకొంతకాలం నువ్వు భూమి మీదే ఉండి నువ్వు శ్రమపడు, కష్టాలు పడు, ఎందుకంటే భూమి మీద మనం జీవిస్తున్నంత కాలము శ్రమలు, కష్టాలు, దుఃఖాలు, బాధలే. కానీ యాకోబుతో అన్నాడు, యాకోబు ప్లీజ్ యు టేక్ రెస్ట్, విశ్రాంతి తీసుకో, కమ్ టు మీ, నా దగ్గరకు వచ్చేసేయ్, నా పక్కన కూర్చో, మనద్దరం కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చొని బాల్కనీలో కూర్చొని అక్కడ ఇవాళ ఏం చేస్తున్నా మొత్తం చూద్దాంరా. యాకోబు కూడా సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ అతను తల నరికేశారా, చేతులు నరికేశారా, ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే శరీరం తిరిగి మన కలిసిపోతుంది. కానీ ఆత్మ మాత్రం స్వచ్ఛితముగా నీతియుక్తమైనదిటై అది ప్రభు ఎదుటికి కొనిపోబడింది. ప్రభుతో పాటు యాకోబు పక్కన కూర్చొని చూస్తాను, ప్రభా థ్యాంక్ యూ ప్రభా, నన్ను ముందుగా పిలిచేసినందుకు, నీ పక్కన కూర్చోబెట్టుకున్నందుకు. మామూలు ఇక్కడ చూస్తున్న మనం ఏమనుకుంటాం, దేవుడు యాకోబుని విడిచిపెట్టేశాడు, యాకోబుని పట్టించుకోలేదు. కొన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు, మనం బహుగా ప్రేమించేటువంటి వారు చనిపోయినప్పుడు, అరే మేము యేసు ప్రభు నమ్ముకున్నామే, అతని కొరకు ప్రార్థన చేశామే, యేసు ప్రభు అతన్ని స్వస్థపరుస్తాడని అనుకున్నామే, కానీ ఎందుకు ఆయన్ని స్వస్థపరచలేదు అని మనం దిగులు పడతా ఉంటాం, ఎందుకు దేవుడు ఆయన్ని తీసేసుకున్నాడు అని మనం దిగులు పడతా ఉంటాం. కానీ నీకు ఒక విషయం తెలుసా, ఉదాహరణ చెప్తున్నా, నిజం కాదులేండి, ఒకవేళ ఇప్పుడు మీ ఆయనతో మాట్లాడేటువంటి అవకాశం నీకు కల్పిస్తే, లేకపోతే మీ తండ్రితో మాట్లాడే అవకాశాన్ని కల్పించి నీకు ఫోన్ చేసి ఏంటి డాడీ ఏంటి అయ్యా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావంటే, అప్పుడు ఆయన ఏమంటో తెలుసా, స్పిచ్చిదానా, నువ్వు నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను నా ప్రభుతో పాటు నేను హ్యాపీగా సంతోషంగా ఉన్నాను, మీరు కూడా త్వరగా ఇక్కడికి వస్తారని ఎదురు చూస్తున్నాను మీకోసం అని అంటాడు. అదే కదా క్రైస్తవం అనుకున్నటువంటి నిరీక్షణ, అదే కదా మనకున్నటువంటి నిరీక్షణ. కాబట్టి క్రీస్తునందు ప్రేమించే దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. సో ఘనతల వలనను, పదో వచనం చదువుతున్నాను, 8-8 ఘనత ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమైండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. కొన్ని సందర్భాల్లో ఘనత ఉందంట, కొన్ని సందర్భాల్లో ఘనత లేదట, కొన్ని సందర్భాల్లో సుకీర్తి వాళ్ళని పొగిడే వాళ్ళు ఉన్నారు, కొన్ని సందర్భాల్లో దుష్కీర్తులు అంటే వాళ్ళని దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పొగిడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దూషించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద నిందలు వేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళెవరంట, దేవుని పరిచారకులు. మరి దేవుని పరిచారకులకే, దేవుని పనిచేస్తున్నటువంటి వారికే దేవునితో సహానుభావముగా కలిసి సహచరులుగా కలిసి పరిచయం చేస్తున్నటువంటి వారి జీవితంలోనే మరి ఇన్నుంటే దాని వాట్ అబౌట్ అస్? మన జీవితంలో కూడా ఇలాంటివి సహజమే. ఈ లోకంలో ఈ శరీరంలో మనం జీవిస్తున్నంత కాలము ఇలాంటివన్నీ సహజమే. సార్ అందరూ మనల్ని పొగిడేటువంటి వాళ్ళే ఉంటే మంచిది కదా, మనల్ని దూషించే వాళ్ళు ఎందుకు సార్? దూషించే వాళ్ళు ఉంటేనే నీకు ఓర్పు అనేది ఉందో లేదో తెలుస్తుంది, నీకు దీర్ఘశాంతం అనేది ఉందో లేదో తెలుస్తుంది. వాళ్ళుంటేనే నువ్వు ఓర్పును నేర్చుకుంటావు, దీర్ఘశాంతాన్ని నేర్చుకుంటావు, సహనాన్ని నేర్చుకుంటావు, తగ్గింపును నేర్చుకుంటావు. అందరూ నిన్ను పొగిడే వాళ్ళే నీ పక్కనుంటే నీకు ప్రమాదం, నిన్ను మెచ్చుకునే వాళ్ళుంటే నీకు ప్రమాదం. అప్పుడు నిన్ను నువ్వు ఇంకా 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 గణపరుచుకుంటూ బోస్ట్ చేసుకుంటూ చివరికి దేవుని కంటే నేనే గొప్ప అనే స్థితికి వెళ్ళిపోతావు. అందుకోసమే అందరు కాదులేండి, కొంతమంది అంటూ ఉంటారు, ఈ మందిరాన్ని ఎంత కష్టపడి కట్టానో తెలుసా నేను, ఈ మినిస్ట్రీస్ ని ఎంత కష్టపడి కట్టానో తెలుసా నేను, ఈ ఆర్గనైజేషన్ ని ఎంత కష్టపడి నేను డెవలప్ చేశానో తెలుసా నీకు. నేను అంటాను, ఏం చేసావు నువ్వు? మహా అయితే చెమట గార్చావు. మరి ప్రభు ఏం చేశాడు? రక్తాన్ని చిందించాడు. దేనికి విలువ ఎక్కువ, చెమటక రక్తానిక? రక్తానికి. అయితే ప్రభు నిన్ను వాడుకున్నాడు, దాన్ని బట్టి సంతోషించు, స్తుతించు, కానీ నిన్ను ఘనపరుచుకుంటే అది నీకు ప్రమాదం, హెచ్చించుకుంటే ప్రమాదం. కాబట్టి క్రీస్తునందు ప్రేమిలారా, జనులు మనల్ని ఎంత పొగుడుతున్నప్పటికీ కూడా మనం ఎప్పటికీ తగ్గించుకుని ఉండడం మనకు శ్రేయస్కరము. సో అన్ని స్థితుల్లో దేవుని పరిచారకులమైండి, అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాం. మెప్పించుకొనుచున్నాం అంటే మమ్మల్ని గురించి మేము గొప్పగా చెప్పుకుంటున్నాం అంటాం ఆ పౌలు. మీ ఎదుట మేము ఎలా ఉన్నామో అని చెప్పి చెప్తున్నాడు. ఎలా ఉన్నాడు అని అంటే మన తర్వాత వచ్చినా చదివితే మనకు అర్థమవుతుంది. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులం. అంటే మీలో చాలా మంది మమ్మల్ని ఏమనుకుంటున్నారు, చాలా మందికి మేము ఎలా కనబడుతున్నాం, మోసగాండ్రలాగా కనపడతా ఉన్నాం. కానీ మమ్మల్ని మేము సత్యవంతులముగా మెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ దృష్టికి మేము మోసగాండ్రలాగా కనబడతా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారు. మేము మీకు తెలుసు, బట్ అయినప్పటికీ మీలో కొంతమంది ఏమి తెలియనట్లుగా, పౌలంటే ఎవరో తెలియనట్లుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే, మేము దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్లీజ్ అందుకుంటున్నారా, జ్ఞాపకం చేసుకోండి, చనిపోతున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము. కొన్ని పరిస్థితుల్లో మేము ఎలా ఉన్నామంటే చనిపోతున్నటువంటి వారిలా కనపడతా ఉన్నాం. అయిపోయాడురా పౌల్ పరిస్థితి, అయిపోయిందిరా పౌల్ ఆ ఊర్లో పట్టబడ్డాడంట, పిచ్చగొడు కొడుతున్నారంట, బట్టలు తీసేసి చచ్చేంతవరకు రాళ్లతో కొడుతున్నారంట, బెత్తలతో కొడుతున్నారంట. ఇంకైపోయింది పౌల్ పరిస్థితి. బయట చూడడానికి ఎలా కనపడుతున్నాడంటే చనిపోబోతున్న వాళ్ళ కనపడతా ఉన్నాడు. కానీ మేము బ్రతుకుచున్న వారము. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, చనిపోబోతున్న వారము అని అంటే పౌలుని చచ్చేంతగా కొట్టేటువంటి వాళ్ళు ఉన్నారనే అర్థం, పౌలుని చచ్చేంతగా వాళ్ళు కొడుతున్నారనే కదా అని అర్థం. ఎలాంటి పరిస్థితుల్లో పౌలు స్టేట్మెంట్ చేయగలడు, ఇష్టానుసారంగా కొట్టేసి రక్తములతో కొట్టేసి రక్తం అంతా కారిపోతూ ఉంటే కాళ్ళకు చేతులకు బొండలు వేసేసి ఒక మూల పడేస్తే అలాంటి స్థితిలో నుంచి బ్రతికించబడిన తర్వాత మరలా కొంచెం బలం తెచ్చుకొని లేచిన తర్వాత అప్పుడు ఈ స్టేట్మెంట్ చేయగలడు, చనిపోతున్నటువంటి వారమైనట్టుండి యూఆర్ స్టిల్ అలైవ్, మేము బ్రతుకుచున్న వారము. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే పౌలికి ముందు వచ్చిన పరిస్థితి ఏంటి,
ఇష్టానుసారంగా కొట్టి చంపేంత స్థితి. కానీ దాని విషయమే బ్లేమ్ చేస్తున్నాడా, దాన్ని హైలైట్ చేస్తున్నాడా, నన్ను ఇంత కొట్టారు, నాకు ఇన్ని దెబ్బలు వేశారు, కానీ దేవుడు నాకేం సహాయం చేయలేదు, వాళ్ళని ఆపలేదు, ఏమండి అసలు అంటే ఆ నెగిటివ్ గురించి అతడు దృష్టి పెట్టుకోవడం లేదు, కానీ పాజిటివ్ గురించి హైలైట్ చేస్తా ఉన్నాడు. చనిపోబోతున్నటువంటి వారమే, బట్ వీఆర్ స్టిల్ అలైవ్, మేము బ్రతికించబడుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి. చాలా సందర్భాల్లో పౌలు శిక్షించబడ్డాడట, కానీ మేము చంపబడినటువంటి వారం, శిక్షించబడ్డామని బాధపడ్డాంలా, కానీ స్టిల్ వీఆర్ అలైవ్, స్టిల్ వీఆర్ అలైవ్. నాకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు నేను చాలా దుఃఖానికి గురైపోయాను. ఇంకా అయిపోయింది నా పరిస్థితి, ఇంకా ఆలోచిస్తా ఉన్నాను, అరే ఇంకా నాకు రేపు అనేది రోజు లేదు, ఇంకా నేను చదువుకోలేను, పై స్థానానికి వెళ్ళాను, ఇంకా అయిపోయింది. అప్పుడు నేను ఇంకా ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నానంటే అంత దారుణమైన స్థితిలో ఉన్నాను. కనీసం నిలబడలేను, పండుకోలేను, కూర్చోలేను. 80% హాస్పిటల్స్ లోనే ఉండేవాడిని. ఎప్పుడు ఆ చేతికి ఈ చేతికి సెలైన్లు, ఇంజెక్షన్లు, కేవలం మజ్జిగన్నం, పెరుగన్నం, ఇడ్లీ, మూడు తప్ప ఇంకేమీ తినలేను. నేను తిన్న వామిటింగ్స్, కొంతమంది ఏమో నాకు ఏజ్ జబ్బు వచ్చిందని మాట్లాడుకుంటున్నారు, కొంతమంది క్యాన్సర్ జబ్బు వచ్చిందని మాట్లాడుకున్నారు, కొంతమంది నాకు దయ్యం పట్టిందని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ కారణం ఏంటంటే నేను ఒక అస్థి పంజరలాగా, స్కెలిటన్ లాగా అయిపోయాను. ఎప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే, సెకండ్ ఇయర్ లోనే అలాంటి పరిస్థితుల్లో నేను అసలు నడవలేకపోతా, అడుగు తీసి అడిగేయలేకపోతా, నిరుత్సాహపడతా ఉన్నాను. అదే టైంలో యేసుప్రభువును సంతరక్షకుడిగా అంగీకరించాను. అదే సమయంలో ఒకరోజు నేను బయటకు వెళ్తా ఉంటే నా స్నేహితుడు ఒకడు వస్తా ఉన్నాడు, పచ్చి తాగుబోతు, ఫుల్ తాగేస్తున్నాడు. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కే, తాగేసి ఎదురొస్తా ఉన్నాడు. నేనుండి వాడు అప్పుడే అంటే ఇంటర్మీడియట్లోనే లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు. నేను అన్నాను, అరే నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వెంత, నీ వయసు ఎంత, ఎలా ఉన్నావు చూడు, ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు, తాగుడు బానిస అయిపోయావు, ఇలా ఉన్నావేంద్రా, ఇలా అయితే రేపు నువ్వు చచ్చిపోతే నీ భార్య బిడ్డల పరిస్థితి ఏంట్రా అని అంటే వాడు ఒక మాట అన్నాడు. వాస్తవానికి నేను అతన్ని హైలైట్ చేయడం లేదండి, అతను తాగుబోతాడే, అతని దృక్పథంలో అది రైట్ కాదు, కానీ అది నన్ను ఏ రీతిగా టచ్ చేసిందో మీకు ఒక మాట చెప్తాను. అతను ఏమన్నాడంటే, ఏ బ్రో, నేను రేపటి గురించి చింతించను, నాకు అసలు రేపటి గురించి నాకు అనవసరం, ఈ రోజు మనం బతుకున్నావా, ఈ రోజు తాగావా, ఈ రోజు ఎంజాయ్ చేసావా అని అన్నాడు వాడు. ఓకేనా, దీన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. వాని దృక్పథంలో అది 100% రాంగ్ అది. కానీ అది నన్ను ఎలా ప్రశ్నించిందంటే, వై యూఆర్ వరింగ్ అబౌట్ టుమారో, ఈ రోజు నువ్వు సజీవుడిగా ఉన్నావు, దాన్ని బట్టి నువ్వు దేవునికి స్తుతి చెల్లించు. అరే ఒక తాగుబోతుడే రేపటి గురించి చింతించను, ఈ రోజు నాకేమైందో నాకు అది జాలా అంటుంటే, మరి నేనేంటి రేపటి గురించి చింతిస్తూ అనవసరంగా లేనిపోని టెన్షన్స్ గురయ్యి ఇంకా మానసికంగా కృంగిపోతున్నానే. దేవుడు కొన్ని సందర్భాల్లో గాడిదల ద్వారా మాట్లాడతాడట. అంటే నాలాంటి లోబడిన తత్వం లేనటువంటి వారితో, దేవుని స్వరాన్ని వినేటువంటి తత్వం లేనటువంటి వారితో, అప్పటికి నాకు ఇంకా అనుభవం లేదు, ప్లస్ పెద్దగా బైబుల్ చదవడం లేదు, ఎందుకంటే దేవుని మీద కూడా కోపంతో బాధలో ఉన్నాను, అలుగున్నాను నేను. అందుకని దేవుడు ఒక తాగుబోతుడి ద్వారా మాట్లాడిచ్చాడు. ఆ రోజు ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా, లెట్ మీ ఫర్గెట్ అబౌట్ టుమారో, రేపు నేను చచ్చిపోతాను లేదో నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు దాకా నేను ఇంకేమైనా కూర్చుకొని ఏడ్చేవాడిని అంటే ఇంకా అయిపోయింది, రేపు నేను చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్లి గుంటలో పెట్టేస్తారు, నా మీద పూలమాలేస్తారని సమాధి పెట్టలో పెట్టేస్తారు, ఇంట్లో పెద్ద అద్దం ఉండదు, అద్దం ముందు పండుకొని ఇట్లా కళ్ళు మూసుకొని ఒక చిన్న కంతలా, అహో రేపు నేను చచ్చిపోతే నేను ఇలా ఉంటానేమో, ఇట్లాగే అనుకునేవాడిని నేను. ఆ రోజు వదిలిపెట్టేసింది దాన్ని, రేపటి గురించి అసలు పక్కన పెడదాం, ఈ రోజు ప్రభువా నాకు, నేను సజీవుడిగా ఉండడానికి నాకు సహాయం చేసావు, నీకు స్తోత్రం. ఈ రోజు నేను నా తల్లిదండ్రులతో మాట్లాడగలుగుతున్నాను, నీకు స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడిలారా, పౌలు కూడా అదే పని చేస్తా ఉన్నాడు. మేము హింసించబడుతూ ఉన్నాం, దట్స్ ఓకే, బట్ మేము ఇంకా చంపబడలేదు, వీఆర్ స్టిల్ అలైవ్. దుఃఖపడిన వారమైనట్లు ఎల్లప్పుడూ సంతోషించువారము, పౌలు పరిస్థితి చూస్తుంటే, అతని ఒంటి మీద ఉన్న దెబ్బలు చూస్తుంటే, అతని చలసాలు చూస్తూ ఉంటే, అతని చేతుకున్న సంఖ్యలు చూస్తూ ఉంటే, చుట్టుపక్కల అందరికి ఎలా ఉందంటే, పౌలు పాపం ఎంత దుఃఖంలో ఉన్నాడో, ఎంత దుఃఖంలో ఉన్నాడో. కానీ పౌలు ఏమంటున్నాడు, అరే ఈ చిరసాలు, ఈ చేతి దెబ్బలు, ఆకలి దెబ్బకలు, ఈ వస్త్ర యంత్రాలు, వీటన్నింటిని బట్టి నేను దుఃఖపడుతున్నాను. మీరు అనుకుంటున్నారు ఈ కష్టాల్లో, ఈ సమస్యల్లో, ఈ శ్రమలో నేను ఇలా ఉన్నానని మీరు అనుకుంటున్నారు. బట్ యు డోంట్ నో హౌ మచ్ హ్యాపీ ఐ ఆమ్, నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీకు తెలీదు. ఐఎమ్ హ్యాపీ. ఇది పౌలు కేవలం మాటలతో చెప్పడం కాదు, దాన్ని క్రియల్లో చేసి చూపించాడు. పౌల్ని శీలను బెత్తములతో కొట్టి చెరసాల్లో బంధించి కాళ్ళకు చేతులకు బండ్లు వేసి పడేస్తే అడుగుచ్చొని పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారట. బహుశా మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను, ఇలా పాట పాడుతున్నాడేమో, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు పక్కన వాళ్ళకి ఏమనిపిస్తుంది, దేవుడికి పిచ్చా ఇంకేమన్నానా, ఏం చేశాడు ఆ జీసస్ ఇతనికి, ఇంత లావున కొట్టబడి హింసించబడి ఒళ్ళంత హూనమైపోతే థ్యాంక్ యూ జీసస్ అంటాడేంటి, చెరసాల్లో తీసుకొచ్చి పడేస్తే థ్యాంక్ యూ జీసస్ అంటాడేంటి. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడే పక్కన తిమోతి చెప్తున్నాడు, తిమోతి పత్రిక చెప్తాను రాయి. సార్ ఎవరికి సార్, ఫిలిప్పీలకి, ఫిలిప్పీ సంఘానికి. ఓకే సార్, ఏమంటారు ఏమంటారు, ఆనందించడని చెప్పు. ఎప్పుడు సార్, ఎల్లప్పుడు అని చెప్పు. సార్ నిజమేనా, మరలా చెప్తున్నాను, రిపీటెడ్ మరలా చెప్తున్నాను, ప్రతి విషయమందు ఆనందించమను, ప్రతి విషయమనందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమను. ఓన్ ఇప్పుడు తిమోతి సార్ అంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడానా, ఇప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు కదా, ఈ పరిస్థితిలో కూడానా, ఎస్ ఈ పరిస్థితుల్లో కూడా నేను మరలా చెప్తున్నాను రాయి, నువ్వు ఎల్లప్పుడు నువ్వు ప్రభునందు ఆనందించుడు. ఆ విశ్వాసం తిమోతిని బలపరిచింది, ఆ విశ్వాసం తిమోతిని బలపరిచింది. ఈరోజు శ్రమల గుండా కష్టాల గుండా వెళ్తున్నటువంటి, ప్రయాణం చేస్తున్నటువంటి ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ జబ్బులు అని ఒకటికి 100 సార్లు ప్రశ్నించుకున్నటువంటి ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వర్తమానము నీకే, నీకే కాదు శ్రమలు, యేసయ్యను వెంబడించిన ప్రతి ఒక్కరికి. ఎందుకనంటే మనము సిలువనెత్తుకుని వెంబడిస్తున్నటువంటి వారము, మనము ప్రతి దినము సిలువనెత్తుకొని వెంబడిస్తున్నటువంటి వారము మనము. మన నివాసము ఇది కాదు, ఇక్కడ కాదు, మన స్వాస్థ్యము ఇక్కడ కాదు, మన స్వాస్థ్యము పరలోకం ఉంది, అక్కడ మనం రాజాతి రాజు బిడ్డలం. మనం ఇక్కడ మన ప్రభువుని లోకం వెలివేసింది, తృణీకరించింది మనకంటే ముందు. సో కాబట్టి మనల్ని తృణీకరించడం, మనల్ని ద్వేషించడం, మనల్ని అసహించుకోవడం అనేటువంటిది పెద్ద విషయమేమీ కాదు. సో బహుశా నువ్వు ఎన్ని దుఃఖములు గుండా ప్రయాణం చేస్తా ఉన్నావు నాకు తెలీదు. బీ హ్యాపీ. ప్రభు వైపు చూడు, మనుషుల వైపు, సమస్యల వైపు చూస్తే నీకు దుఃఖమే, కానీ ప్రభు వైపు చూడు. ప్రతి చిన్న కష్టాన్ని కూడా దేవుడిని మేలు కొరకే అనుమతించాడని అర్థం చేసుకుంటే అప్పుడు నీకు ఆ సంతోషం అంటే ఏంటో అర్థమవుతుంది. నిజమే, లిటరల్ గా, ప్రాక్టికల్ గా శ్రమ అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది, బయట ఉండి మాట్లాడే వాళ్ళకు తెలీదు. ఇప్పుడు నేను ఆ మేరీ అనే సహోదరి దగ్గరికి వెళ్ళి కూర్చాను, సహోదరి 2 గెడ్లు ఉన్నాయి కదా, దానికి ఆపరేషన్ చేయాలి, ఏం భయపడబాకు, దేవుడు దాన్ని మేలు కోసం అనుమతించాడు అని నేను చెప్పగలను. కానీ దాన్ని ఆ సహోదరి ఎలా రిసీవ్ చేసుకోగలదు, ఎందుకంటే నేను దాన్ని ఫేస్ చేశాను. నేను అలాంటి శ్రమలు గుండా అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా మంది వచ్చి, తమ్ముడు విశ్వాసం ఉంచు, తమ్ముడు దేవునికి ప్రార్థన చేయి తమ్ముడు అని చెప్తా ఉంటే నేనేమనుకున్నాడు తెలుసా, నీకేమన్నాను బయట ఉన్నాను అన్నా నిన్నేనే చెప్తావు, లోపల ఉండే నాకు తెలుసు, ఆ పెయిన్ అనుభవించే నాకు తెలుసు, బాధ అనుభవించే నాకు తెలుసు, మీకేం చాలా సులభంగా చెప్పేస్తారు, ఇలాగే అనుకునేవాణ్ణి నేను. కానీ ఆ సమస్య నుంచి బయటపడిన తర్వాత, అఫ్కోర్స్ దానికి టైం పట్టిందండి, 8 సంవత్సరాలు పట్టింది, బయటపడిన తర్వాత అప్పుడు నేను కూడా దావీదులాగేమన్నా తెలుసా, శ్రమనుంది ఉండట నాకు మేలాయను. ఎప్పుడు తెలిసింది, కంప్లీట్ గా బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. ఓ దట్ ఈస్ గుడ్ ఫర్ మీ, ఎందుకంటే ఆ సమస్య లేకపోతే నేను దేవునికి అత్యంత సన్నిహితమై ఉండేవాడిని కాదు, దేవుని దగ్గరికి వచ్చి ఉండేవాడిని కాదు, మోకరించి ఉండేవాడిని కాదు, ప్రార్థన చేసి ఉండేవాడు కాదు, బైబుల్ పట్టుకునేవాడిని కాదు, ఈరోజు సేవకుని అయి ఉండేవాడిని అస్సలే కాదు. నా ఆలోచనలు, నా దృక్పథాలు, నా ఇష్టాలు, నా కోరికలు కంప్లీట్ గా క్వైట్ ఆపోజిట్. కానీ ఈరోజు ఆయన బైబుల్ పట్టుకొని ఆయన పరిచర్య చేయగలుగుతున్నానంటే ఆయన నా జీవితంలో ఆ రోజు అనుమతించిన శ్రమలే. వాస్తవానికి అవి నాకు మేలే చేసే, కానీ ఆ రోజు నాకు అది అర్థం కాలేదు. అందుకోసం ఆ రోజు నాకు 100 సార్లు ప్రశ్న, నాకే ఎందుకు, నేనే ఎందుకిలా. సో ఇప్పుడు నేను బయటపడిన తర్వాత ఇప్పుడు నేను మీకు కూడా చెప్పగలను. పౌలు కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు కాబట్టి పౌలు కూడా ధైర్యంగా చెప్పగలడు, బ్రదర్స్ ఐఎమ్ హ్యాపీ ఇన్ మై ట్రయల్స్, నా శ్రమల్లో నేను సంతోషంగా ఉన్న. బయట చూసే మీరు అనుకుంటున్నారు, అంతే మీరు అనుకుంటున్నారు, బట్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. ఆ తర్వాత అంటున్నాడు, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. దరిద్రు ఎదుటోళ్ళకి చూసే, ఎదుటోళ్ళు వీళ్ళని చూసే సమయానికి వీళ్ళు ఎలా కనపడుతున్నారంట, దరిద్రులా కనపడుతున్నారంట, అసలు ఏమీ లేని వాళ్ళ కనపడుతున్నారట. ఎందుకని? మంచి వస్త్రాలు లేవు, సరైన బట్టలు లేవు, సరిగా తిండి లేదు, బాగా గడ్డం మాసిపోయింది, ఎక్కడ చూసినా ప్రయాణాలు, ఎప్పుడు చూసినా ప్రయాణాలు, అసలు విశ్రాంతి లేదు. సో చూస్తే చేతిలో చిల్లి గవ్వలేదు, ఒక్కొక్కసారి కొనుక్కోవడానికి కూడా ఏమీ లేదు. అప్పుడు టకటకాని తనకొచ్చిన పని ఎక్కడైనా జరిగే చేసేవాళ్ళు ఉంటే చూసి అడికెలో ఒక తెర కుట్టేసి దాన్ని అమ్ముకొని దాంతో వచ్చిన డబ్బులతో అన్నం కొని కడుపు నింపుకునేటువంటి దినాలు పౌలు జీవితంలో ఉన్నాయి. తెరలు కుట్టే పని వచ్చు. దేవుడు ప్రతి సందర్భంలో దేవుడు పౌలుకి మిరాకిల్ చేసి ఇమీడియట్ గా ఏదో ఒకటి పంపించేయలేదు. కొన్ని సమయాల్లో అనుమతించాడు పౌలు చెరసాలలో ఉన్నప్పుడు, కొంతమంది చేత, కొలసీల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత కొన్నిసార్లు పంపించాడు దేవుడు. కానీ కొన్ని సమయాల్లో అసలు ఏమీ అనుమతించలేదు. చూడ్డానికి కటికమైనటువంటి బేదరికంలో ఉన్నాడు. ఒక్క పూట కూడా ఏదైనా కొనుక్కొని తినడానికి లేక క్రీస్తునందు ప్రేమటువంటి వెళ్ళాడు. అయినప్పటికీ పౌలు అంటున్నాడు, మేము దరిద్రులమైన తిండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము. ఏ ఐశ్వర్యము? డబ్బు కాదు, క్రీస్తును వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు కదా. క్రీస్తును మీకు పరిచయం చేయడమే మేము మీకు ఇచ్చే ఐశ్వర్యము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఏమీ లేనివాడే. ఎస్, అతని చేతికి ఏం ఉంగరాలు లేవు, అతని మెడలో ఏమి గోల్డ్ చైన్స్ లేవు, అతని ఒంటి మీద కాస్ట్లీ వస్త్రాలు లేవు, ఆ రోజు కనీసం అతనికి సైకిల్ కూడా లేదు. చూడడానికి ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. వి హ్యావ్ ఎవ్రీథింగ్. ఎక్కడున్నాయంట? అన్ని పరలోకంలో ఉన్నాయట. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచుతారు, శరీర సంబంధులు శరీర సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచుతారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడే అస్సాం రాష్ట్రంలోనే ట్రైబల్ పాపం, ట్రైబల్ అతను సేవకుడయ్యాడు, దేవుడు నమ్మకంగా పరిచర్య చేస్తా ఉన్నాడు, అందుకని ఒక 10 మంది తనకి 10 రూపాయలు సహాయం చేస్తా ఉన్నారు. అతని 10 రూపాయలకి సహాయం చేస్తున్నారు, బ్రదర్ మీరు పరిచర్య చేస్తున్నారు కదా అని. మనోడు కూడా సంతోషంగా పరిచర్య చేస్తున్నాడు, కానీ చాలా ఎక్కువగా తిరిగి పరిచర్య చేస్తున్నాడు. ఒకసారి నాగాలాండ్ దిమాపూర్ నుంచి ఒక సేవకుడు వచ్చి అతను పడుతున్నటువంటి ప్రయాస కష్టం, అతను చేస్తున్న ప్రయాణాలని చూసి అతనికి ఒక చిన్న కారుని, ఆల్టో 800 ఒక చిన్న కారుని బహుమతిగా ఇచ్చి, సెకండ్ హ్యాండ్సే, దీన్ని కొంచెం పరిచయకు వాడుకయ్యా అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి? చాలా సంతోషంగా దేవునికి స్తుతి చెల్లించి ప్రభువానికి స్తోత్రం ప్రభువా అని అన్నాడు. కానీ ఇతడు మరుసటి రోజు కారేసుకొని చూసి కారేసుకొని రావడం చూసి మిగిలిన వాళ్ళు 10 మంది ఏమనుకున్నారంటే, ఇది నిజంగా జరిగిన సంఘం చెప్తున్నాను నేను, మిగిలిన 10 మంది అన్నారు, అర్రే వీడికేమైనా నాయన, వీడు హ్యాపీగా కారు కూడా కొన్నాడంటే మామూలు మెయింటెనెన్స్ కాదు, ఇంక వీరికి మనం సహాయం చేసిన అవసరం ఏముందిలే అని అనుకుని వీళ్ళు సహాయం చేయడం ఆపేశారు. ఇప్పుడు కనీసం ఆ కారు పెట్రోల్ కొట్టించుకోవాలని తిరగాలిగా. సో ఇప్పుడు కారు అతనికి వచ్చింది మేలైందా, తనకు నష్టాన్ని కలగజేసిందా? నష్టాన్ని కలగజేసింది. వాస్తవానికి అది మేలు కలగజేయలా. ఇప్పుడు అతని పరిస్థితి ఏమైందంటే, అన్ని ఉన్న వారమైనట్లు ఏమీ లేని వారము అన్నట్లయింది. చూడడానికేమో అన్ని ఉన్న వారిలాగా ఉంటాం, కానీ ఏమీ లేని వారిగా ఉంటాం. ఇక్కడ చాలా మంది సేవకుల మీద నిందలేసి వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకేమండి, మీరు పాస్టర్లు, మీ యొక్క ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే మీకు 500 రూపాయలు కానికి ఇచ్చేస్తారు. మీకేమండి, మీరు పాస్టర్, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత అంటే అంత ఇచ్చేస్తారు. మీకేమండి, కానీ ఇది అందరి విషయాల్లో కాదండి. బహుశా ఒక 20 లేక 30 మంది సేవకులు నిజమే మీరు చెప్పినట్లు అంత లగ్జరీగా అంత కంఫర్టబుల్గా ఉన్నారు, కానీ వాళ్ళు ఓపెన్గా చెప్తారు మాకు అవసరం అవసరం తీసుకోండి అనని, ఇవ్వండి అనని. మన దృష్టికి వాళ్ళే కనపడతారు, వాళ్ళకే ఇస్తాం మనం. కానీ నిజంగా ఏమీ లేకపోయినా వాళ్ళ అవసరతను నీకు చెప్పకుండానే పల్లెల్లో గ్రామాల్లో నమ్మకంగా పరిచయం చేసేటువంటి సేవకులు 70% మంది ఉన్నారు. కానీ ఈరోజు మనం కేవలం 30% మంది కార్పొరేట్ పాస్టర్లను చూసి మిగిలిన 70% మంది మీద మనం నిందలు వేస్తా ఉన్నాం. నేను ఒక సేవకుడిగా చెప్పగలను. అందుకోసమే ఒక సేవకుడిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతుంటే నాకు బాధ కలుగుతుంటుంది. ఈ నిందించే వాళ్ళందరూ ఎవరు చూస్తారంటే, ఈ 30% మంది కార్పొరేట్ పాస్టర్ల వైపు చూసి అందరినీ దానికి కలుపుతూ ఉంటారు, అందరినీ కలుపుతుంటారు. అయ్యో నేనే సేవలోకి వచ్చిన మొదటిసారి అప్పుడు దాకా అసలు నాకు జీన్స్ ప్యాంట్ అంటే, నా దృష్టిలో అప్పుడు జీన్స్ ప్యాంట్ అంటే గొప్ప గొప్ప వాళ్ళు వేసుకునేటువంటి వాళ్ళు. ఒక ఆంటీ క్రిస్టమస్ కి నాకు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ తీసిచ్చింది. ఆంటీ నాకెందుకు అంటే, అంటే పర్లేదు నా వేసుకో, ఏం సేవకుడు అయితే మాత్రం జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకోకూడదా అంది. సరే ఆంటీ థ్యాంక్స్ అని చెప్పి అవి తీసుకొని వేసుకున్నాను నేను. ఇంక జనాలు అబ్బో వీడి జీన్స్, వీడి టీషర్టు, అబ్బో వీడి పరిస్థితి మారిపోయింది రే అని అంటున్నారు. ఓరేనా ఆయన, ఒకళ్ళేమో తమ్ముడు నీకు అసలు ఏమీ లేదు నువ్వు తీసుకో తమ్ముడు అని చెప్పి వాళ్ళు ఇస్తుంటే, ఇంకొకళ్ళు దాన్ని చూసి అబ్బో వీడి స్థితి మారిపోయిందిరా అని ఇంకొకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ సేవకుల పరిస్థితి ఏమైపోయిందంటే, అన్ని ఉన్నవారైనట్టుండి ఏమీ లేని వారు, ఏమీ లేని వారు, ఇచ్చేవాళ్ళు కూడా ఆపేశారట. క్రీస్తు నందు ప్రమందే మిట్లారా, ఎక్కడైనా సరే పల్లెల్లో గ్రామాల్లో నమ్మకంగా పరిచయం చేస్తున్నటువంటి సేవకుల వైపు కూడా కొంచెం అలా కన్నెత్తి చూడండి. కానీ మనం పెద్ద పెద్ద బడా సంఘాలకే ఇవ్వాలని ఇష్టపడతాం, ఎందుకంటే అక్కడ మన పేరు అనౌన్స్ చేయబడుతుంది కాబట్టి, అక్కడ మన గురించి గొప్పగా చెప్తారు కాబట్టి, అక్కడ బయట బోర్డు మీద నీ పేరు రాస్తారు కాబట్టి, అక్కడ ప్రతి ఒక్కరు కూడా వా పలాన వ్యక్తి 100,000 రూపాయలు ఇచ్చాడు. కానీ 100,000 రూపాయలతో ఏం చేస్తారు తెలుసా, ఏసీ పెట్టించుకుంటారు, పడగొట్టి ఇంకోటి కట్టించుకుంటారు, వాళ్ళతో వాళ్ళ కారు కొనుక్కుంటారు, ఇంకోటి కొనుక్కుంటారు. కానీ పల్లెల్లో సేవకులకి అదే కనుకనువిస్తే ఇంకొంచెం బలంగా నమ్మకంగా పరిచయం చేసుకుంటారు. నేను మీ చుట్టుపక్కల గ్రామాల గురించే మాట్లాడుతున్నాను. నువ్వు ఏ గ్రామం నుంచి వచ్చావో ఆ గ్రామంలో సేవకుడిని జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాను నేను. క్రీస్తు ప్రమంతం దేవుని బిడ్డలారా, సో ఒక సేవకుని పరిస్థితి ఎలా ఉంటుందంటే, అన్ని కలిగినట్లుండి ఏమీ లేని వారిగా ఉంటారు. కానీ వారు వారి సమస్యను ఎప్పుడు ఎవరితో చెప్పుకోరు, ఎందుకనంటే వారు దాంట్లో సంతోషంగా ఉంటారు. వారు దాంట్లో సంతోషంగా ఉంటారు. ఎస్ వీఆర్ హ్యాపీ విత్ దిస్, థ్యాంక్ గాడ్ ఫర్ టుడే. ఒకవేళ ఆ సేవకుడు నువ్వు వాక్యం నుంచి ఉన్నట్లయితే, నువ్వు నీకు చెప్పే విషయం ఏంటంటే, యు బీ హ్యాపీ ఇన్ యువర్ సఫరింగ్స్. నీ శ్రమల్లో నీ లేమిలో సంతోషంగా ఉండడం నేర్చుకో. నేను ముగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, విత్తబడిన మాటలు మన హృదయాల్లో ఫలించులాగున ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాన్ని తిరిగి నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకళ్ళు